Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే గిరిజా గారి తరాలు అంతరాలు కార్యక్రమం జూన్ 6, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ నమస్సులతో మీ ముందుకు వచ్చేసింది మీ ఆర్జే గిరిజా పేసబాటి. మనం గత కొద్ది వారాలుగా వినోద కార్యక్రమాల గురించి, వాటి పుట్టుపూర్వోత్తరాలు, అలాగే వాటికి సంబంధించిన కళల గురించి కూడా తెలుసుకుంటూ వైశాఖ మాసం గురించి చెప్పుకోవడానికి మధ్యలో అవి ఆపి ఇది చెప్పడం ఇష్టం లేక వాటిని అలా కంటిన్యూ చేశాను. కానీ వైశాఖ మాసం చాలా విశిష్టమైన మాసం కనుక ఈ మాసం యొక్క ప్రాముఖ్యత, అలాగే ఈ మాసంలో వచ్చే పర్వదినాల గురించి చెప్పడం స్కిప్ చేయడం ఇష్టం లేక నేను ఇప్పుడు వైశాఖ మాసం గురించి చెప్దామని అనుకున్నాను. శ్రోతలు మరి వైశాఖం అయిపోయి జ్యేష్టం వచ్చాక చెప్తోంది ఏంటి అని అనుకోకుండా, ఇది వైశాఖ మాసంలో ఎందరో మహామహులు జన్మించిన మాసం, అలాగే ఎన్నో గాథలు ఈ వెనక ఉన్నాయి కనుక అవన్నీ చెప్పుకొని ఆ పుణ్యం కాస్త నాకు మీకు కూడా అందిద్దామనే ఈ తాపత్రయంతో ఈ వైశాఖ మాసం జ్యేష్ఠ మాసం వచ్చేసినా కూడా చెప్పడానికి సాహసం చేస్తున్నాను. మన్నించి మీరు కూడా విని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు వైశాఖ మాసం గురించి తెలుసుకుందాం. చంద్రుడు విశాఖ నక్షత్రంలో ఉన్న మాసాన్ని వైశాఖ మాసం అంటారు. ఆధ్యాత్మిక సాధనకి అద్భుతమైన మాసాలలో వైశాఖ మాసం ఒకటి. వైశాఖం, మాఘం, కార్తీకం ఈ మూడింటిని ఆధ్యాత్మిక సాధనలో చాలా ప్రధానమైన మాసాలుగా చెప్తారు. ఏ విధంగా అయితే కార్తీక పురాణం, మాఘ పురాణం ఉన్నాయో అదే విధంగా వైశాఖ పురాణాన్ని కూడా వ్యాసదేవుడు రచించాడు. ఆధ్యాత్మికంగా భగవద్ అనుగ్రహం పొందడానికి ఈ మాసం అన్ని విధాల అనుకూలమైనది. సాధనా మాసంగా దీనిని నిర్వచించవచ్చు. వసంత ఋతువులో, అలాగే తెలుగు మాసాలలో కూడా ఇది రెండవ మాసం. మధు అని చైత్రమాసానికి, మాధవ అని వైశాఖ మాసానికి పేర్లున్నాయి. వైశాఖ మాసం లక్ష్మీనారాయణుల ఆరాధనకి చాలా ప్రసిద్ధమైనది. వైశాఖంలో పాడ్యం నుండి అమావాస్య వరకు ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా అనునిత్యం లక్ష్మీనారాయణులని తులసితో ఆరాధించడం వల్ల, అందులోనూ కృష్ణ తులసిని సమర్పించి ఆరాధించినట్టయితే చాలా శ్రేష్టమైనదని, చాలా పుణ్యం లభిస్తుందని ధర్మశాస్త్రం చెప్తోంది. అలాగే ఈ మాసం అంతా కూడా విష్ణు సహస్రనామ పారాయణ చేసినట్టయితే చాలా మంచిది అని చెప్తారు. అనునిత్యం కూడా అశ్వత్థ వృక్షానికి నీళ్లు పోసి ప్రదక్షిణలు చేయడం వైశాఖం మాసం అంతా చేసినట్లయితే అభీష్ట సిద్ధి లభించడమే కాక పితృదేవతలు తృప్తి చెందుతారు అని చెప్తారు. శివునికి కూడా ఈ మాసం చాలా ప్రీతికరమైనది. శివునికి ఈ మాసం అంతా అభిషేకం చేస్తే చాలా మంచి జరుగుతుంది. అలాగే శాంతి కోసం శివునికి అభిషేకం చేయాలని చెప్తారు. శివాలయాలలో శివునికి పైన గళంతికను, అంటే ధారాపాత్రను ఏర్పాటు చేయడం చాలా మంచిది. నిరంతరం శివుడి మీద ధార పడేటట్లుగా ఒక పాత్రను ఏర్పాటు చేయాలి. ఇలా చేసినట్లయితే సృష్టిలో ఉన్నటువంటి వేదనలు, తాపాలు, అరిష్టాలు నశిస్తాయని ధర్మశాస్త్రం చెప్తోంది. వైశాఖంలో ఉదకుంభ దానం, అంటే నీటితో నిప్పిన పాత్రను దానం చేయడం, బాటసారులకు చలివేంద్రాలు ఏర్పాటు చేసి జలాన్ని దానం చేయడం, అంటే ఇవ్వడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది అని చెప్తారు. అలాగే వైశాఖ మాసంలో చేసే దానాలు ఏంటి, ఏ ఏ దానం చేయడం వలన ఏ ఏ ఫలితం లభిస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. విశేష దానాలకి ఎంతో పుణ్యప్రదమైన మాసంగా వైశాఖ మాసం గురించి పురాణాలలో చెప్పబడింది. యజ్ఞాలకు, తపస్సులకు, పూజాదికాలకు, దాన ధర్మాలకు ఎంతో ఎక్కువ ఫలాన్ని, శాంతిని ఇచ్చి కోరికలను తీరుస్తుంది వైశాఖ మాసం. వైశాఖంలో జలదానం ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తుంది. అన్ని దానాల వల్ల కలిగే పుణ్యఫలం ఒక్క జలదానం వలన లభిస్తుందని చెప్తారు. అందుకే ప్రతి చోట చలివేంద్రాలు పెట్టి దాహం తీర్చే ఆచారం మనకి ఎప్పటి నుండో వస్తుంది. ఈ చలివేంద్రాలు పితరులకు, దేవతలకు, మనుషులకి, అంటే బాటసార్లు అందరికీ కూడా ఇష్టమైనది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులని తృప్తిపరుస్తుంది ఈ జలదానం. అంతేకాకుండా పూర్వీకులు పుణ్యలోకాన్ని కూడా పొందుతారు. నీటిని దక్షిణతో సహా బ్రాహ్మణునికి దానం చేస్తే ధనప్రాప్తి కలుగుతుంది. ఈ కాలంలో లభించే మామిడి పళ్ళను దానం చేయడం వలన పితృదేవతలు సంతోషిస్తారు. దానం ఇచ్చిన వారికి అలాగే పుచ్చుకున్న వారికి కూడా పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. పానకం నిండిన కుండను దానం చేయడం వలన 100 సార్లు గయలో శ్రాద్ధం చేసిన ఫలితం కలిగి తద్వారా పితృదేవతలు తరిస్తారు. దోసపండు, బెల్లం, చెరుకుగడల దానం వలన సమస్త పాపాలు తొలగుతాయి. వస్త్రం దానం చేయడం వలన అందులోనూ తెల్లని వస్త్రం దానం చేసినట్లయితే పూర్ణ ఆయుర్దాయం పొంది ముక్తిని పొందుతారు. భేదవారికి బట్టలు ఇచ్చినట్లయితే రోగబాధల నుండి విముక్తి కలుగుతుంది. స్త్రీలు కుంకుమ దానం చేయడం వలన జీవితంలో ఉన్నత స్థాయికి చేరడమే కాకుండా భర్తకి దీర్ఘాయుష్షు కలుగుతుంది. చందనం దానం చేయడం వలన యాక్సిడెంట్లకు గురి కావడం అనే బాధ తప్పుతుంది. తాంబూలం దానం చేసినట్లయితే అధికార ప్రాప్తి కలుగుతుంది. నారికేళ దానం వలన 7 తరాల పితృదేవతలు నరక బాధల నుండి విముక్తిని పొందుతారు. మజ్జిగ దానం చేసినట్లయితే విద్యాప్రాప్తి కలుగుతుంది. పాదరక్షలు దానం వలన నరక బాధల నుండి విముక్తి లభిస్తుంది. గొడుగు దానం వలన కష్టాల నుండి విముక్తి లభించడమే కాక మృత్యుబాధ ఉండదని చెప్తారు. మామిడి పళ్ళే కాకుండా వేరే పళ్ళు దానం చేసినట్లయినా కూడా జీవితంలో ఉన్నత స్థాయికి చేరతారు. బియ్యం దానం వలన అపమృత్యు దోషాలు తొలగుతాయి. అన్ని యజ్ఞాలు చేస్తే వచ్చే పుణ్యఫలం ఈ బియ్యం దానం చేసినట్లయితే లభిస్తుంది. ఆవు నెయ్యి దానం చేయడం వలన అశ్వమేధ యాగం చేసిన పుణ్యం లభిస్తుంది. విష్ణు సాయుధ్యం కూడా లభిస్తుంది. పితృదేవతలకు తర్పణాలు వదిలిన వారికి దారిద్ర బాధ ఉండదు. అన్నదానం విశేష ఫలితాన్ని ఇస్తుంది. వెంటనే తృప్తినిచ్చే దానాలన్నింటిలోనూ ఉత్తమమైనది అన్నదానం. సమస్త దేవతల యొక్క ఆశీస్సులు లభిస్తాయి. అన్ని ధర్మాలను ఆచరించిన ఫలితం లభిస్తుంది. ఈ అన్నదానంలో పెరుగు అన్నదానం చేసినట్లయితే చేసిన కర్మలు తొలగి పుణ్యం ప్రాప్తిస్తుందని చెప్తారు. ఇది కాకుండా వైశాఖ మాసంలో ఎందరో మహానుభావులు జన్మించారు. వారు ఎవరెవరు జన్మించారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వైశాఖ మాసంలో మహామహులు ఎందరో జన్మించడం విశేషం. ప్రపంచానికి శాంతి మార్గం ప్రబోధించిన గౌతమ బుద్ధుడు, అద్వైత సిద్ధాంతాన్ని ఆసేత హిమాచలం ప్రచారం చేసి హైందవ మత పటిష్టతకు కృషి చేసిన శంకర భగవత్పాదులు, విశిష్టాద్వైత ప్రచారకర్త రామానుజాచార్యులు, పదకవితా పితామహుడు అన్నమాచార్యులు, కర్ణాటక సంగీత దిగ్గజం అయిన చాగయ్య గారు తదితరులు భూమిపై అవతరించినది ఈ మాసంలోనే. శివుని తలపై ఉన్న గంగానది కూడా ఈ మాసంలోనే భూమిపైకి అడుగుడిందని పురాణాలు తెలుపుతున్నాయి. శ్రీ మహావిష్ణువు పరశురాముడిగా జన్మించింది కూడా వైశాఖంలోనే. తిరుమలేశుని సేవలో తరించిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జన్మించింది కూడా వైశాఖంలోనే. అక్షయం అంటే తరగనిది అని అర్థం. త్రేతాయుగం ఈ తిథి నాడే ప్రారంభమైందని చెప్తారు. అలాంటి అక్షర తృతీయ వచ్చేది కూడా ఈ మాసంలోనే. అందుకనే అక్షర తృతీయను భాగ్యవంతమైన దినంగా భావించి పూజలు చేస్తూ ఉంటారు. అలాగే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయినట్టుకి ఈ మాసంలో పిల్లలకు సెలవులు ఉంటాయి కనుక పిల్లలు పెద్దలు కూడా తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. దీనితో ఆధ్యాత్మిక విజ్ఞానంతో పాటు వివిధ ప్రదేశాల్లోని సంస్కృతి కట్టుబాట్లు అలాగే ఆహార నియమాలు ఎటువంటివి అనేవి పిల్లలకు తెలుస్తాయి. ఇవి ఫ్రెండ్స్ వైశాఖ మాసానికి సంబంధించి కొన్ని వివరాలు. మరిన్ని వివరాలు తెలుసుకునే ముందర ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్ ఫ్రెండ్స్.
ఎవరిని నానవేశావు, ఎవరిని చిటుకా కొట్టావు, ఎవరిని చేత పట్టి నీ వచ్చివే నా నీ వచ్చివే చెప్పు నీ సంగతితో. ఆహా
చెక్కలను చిటుకా కొట్టాను. ఒకరికి కాళ్ళు ఇచ్చాం, ఒకరికి చేతులు ఇచ్చాం, ఒకరికి నడుము. నేను వచ్చినోయ్ మామ, నేను వచ్చినోయ్.
ఎవరికి కాళ్ళు ఇచ్చావు, ఎవరికి చేతులు ఇచ్చావు, ఎవరికి నడుము ఇచ్చి, ఎవరికి నడుము ఇచ్చి. నీ వస్తివే పిల్ల, నీ వస్తివే పిల్ల, నీ వస్తివే. చెప్పు నీ సంగతి ఏదో తేల్చేస్తాను. ఎలా
కడియాలకు కాళ్ళు ఇచ్చాను, గాజులకు చేతులు ఇచ్చాను. కడియాలకు కాళ్ళు ఇచ్చాను, గాజులకు చేతులు ఇచ్చాను. పడ్డాయి.
నమస్కారం అండి, నేను రఘు కుంచే. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
విజయం, విక్టరీ, అబ్బా ఎంత తీయనైన పదమో కదా. విద్యార్థులైనా ఉద్యోగులైనా, గృహిణులైనా పారిశ్రామికవేత్తలైనా, క్రీడాకారులైనా, అందరికీ కావాలి విజయం. విజయం మీదే. ఈ కార్యక్రమం వింటే ఇకపై విజయం మీదే. మీలో ఉత్సాహం ఉరకలెత్తించి కొత్త ఆశలను చిగురింపజేసే ఈ కార్యక్రమంలో మీ రాయపెట్టి వివేకానంద్ మీకోసం అందించే విజయ రహస్యాల్ని తప్పక వినండి. భారత కాలమాన ప్రకారం ప్రతి సోమవారం ఉదయం 9:30 నుంచి 10:30 వరకు ఈ విజయం మీదే కార్యక్రమం మీకోసమే. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునః స్వాగతం ఫ్రెండ్స్. వైశాఖ మాసంలో ముందుగా వచ్చే పర్వదినం వైశాఖ శుక్ల తదియ. దీన్నే అక్షయ తృతీయ అని పిలుచుకుంటాం. అక్షయ తృతీయ అంటేనే నేటి కాలంలో బంగారం, వెండి లేదా ఇతర ఏదైనా విలువైన వస్తువులు కొనడం అనేది ప్రచారంలో ఉంది. ఈ రోజున కొన్నది అక్షయం అవుతుందని చెప్పిన వ్యాపార ప్రచారాన్ని వాస్తవంగా నమ్మి వాటిని కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది. అసలు అటువంటివి కొనాలని అనుకుని డబ్బు లేకున్నా అప్పో సొప్పో చేసి కొంటే కొన్న బంగారం అక్షయం అవడం అటు నుంచి బాధలు, ఈ అప్పులు మిగులుతాయి. కనుక అటువంటి మూఢ ఆచారాల జోలికి పోకండి. ఇక అక్షయ తృతీయ వెనకాల ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం. మత్స్యపురాణం 65వ అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ ప్రథమైన అక్షయ తృతీయ వ్రతం గురించి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదీనాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులు ఏవైనా సరే లేదా పుణ్యకార్యాచరణ అయినా సరే దాని ఫలితం అక్షయం అవుతుంది. అలాగే పుణ్యకార్యాచరణ వలన వచ్చే ఫలితం అక్షయమైనట్లే పాప కార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది. తృతీయ తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది. అందుచేత విశేష పూజనీయమైనది ఈ తిథి. ఈనాడు ఉపవాస దీక్ష జరిపి ఏ పుణ్యకర్మను ఆచరించినా కూడా తత్సంబంధ ఫలము అక్షయంగానే లభిస్తుంది. ఈరోజు అక్షతోదకముతో స్నానం చేసి అక్షతలను విష్ణు భగవాన్ని పాదాలపై ఉంచి అర్చించి తరువాత ఆ బియ్యాన్ని ఏరి బ్రాహ్మణులకు దానమిచ్చి మిగిలిన వాటిని దైవోచ్ఛిష్టంగా, బ్రాహ్మణోచ్ఛిష్టంగా తలచి వాటిని ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి ఈ ఫలం తప్పక కలుగుతుందని పురాణంలో ఈశ్వర వాక్కు. ఇలా ఒక్క వైశాఖ శుక్ల తదీనాడు పైన చెప్పిన విధంగా నియమంతో అక్షయ తృతీయ వ్రతాన్ని ఆచరించిన తరువాత వచ్చే 12 మాసాలలో శుక్ల తృతీయ నాడు ఉపవసించి విష్ణువును ప్రీతితో అర్చిస్తే రాజసూయయాగం చేసిన ఫలితం కలిగి అంత్యమున ముక్తిని పొందుతారని చెప్తారు. అక్షతలు అంటే ఏమాత్రము విరగని పగుళ్ళు లేని గట్టిగా ఉన్న బియ్యము. అవి వరిధాన్యము నుండి కావచ్చు, గోధుమ ధాన్యము నుండి కూడా కావచ్చు. ఇటువంటి వాటితో సిద్ధం చేసిన ఆహారాన్ని అక్షతాన్నము లేదా అక్షతాహారము అంటారు. అలాగే మనకి ఈ అక్షయ తృతీయ రోజునే జరిగే మరొక వేడుక కార్యక్రమం, విశేషమైన కార్యక్రమం అని చెప్పొచ్చు. అది సింహాచలంలో కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి చందనోత్సవ వేడుక. ఇది ఏటా అక్షయ తృతీయ రోజు ఘనంగా జరుగుతుంది. ఇందుకోసం భారీ కసరత్తు జరుగుతుంది. స్వామివారికి చందనపు పూతను పూసేందుకు అవసరమయ్యే గంధపు చెక్కల్ని తమిళనాడులోని మారుమూల ప్రదేశం నుంచి తెప్పిస్తారు. జాజిపోకల అనే మేలు రకం గంధాన్నే ఇందుకు వినియోగిస్తారు. చందనోత్సవానికి కొద్ది రోజుల ముందు నుంచే ప్రత్యేకమైన పూజలను నిర్వహించి గంధపు చెక్కల నుంచి గంధాన్ని తీసే ప్రక్రియను మొదలు పెడతారు. తెల్లవారితే అక్షయ తృతీయ అనగా అర్ధరాత్రి నుంచే బంగారు బొరుగులతో స్వామివారి మీద ఉన్న చందనాన్ని తొలగిస్తారు. స్వామివారి మీద చందనాన్ని పూర్తిగా తొలగించిన తర్వాత అక్షయ తృతీయ తెల్లవారుజాము నుంచి స్వామివారి నిజరూప దర్శనం భక్తులకు అందుబాటులో ఉంటుంది. స్వామివారిని తొలిసారిగా దర్శించుకునే భాగ్యం ఆలయ ధర్మకర్తులైన విజయనగర రాజులదే. అక్షయ తృతీయ రోజున రాత్రి వేళ వరకు భక్తుల దర్శనం సాగిన తరువాత స్వామివారి అభిషేకం మొదలవుతుంది. ముందుగా సింహాచలం కొండ మీద ఉన్న గంగధార నుంచి 1000 కలశాలతో సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహిస్తారు. ఆ తరువాత 108 వెండి కలశాలతో స్వామివారికి పంచామృత అభిషేకాన్ని నిర్వహిస్తారు. ఆ తర్వాత 3 మాడుగలు అంటే 120 కిలోల చందనాన్ని స్వామివారికి లేపనంగా పూస్తారు. ఆ చందనంతో స్వామివారు నిజరూపం నుంచి నిత్యరూపంలోకి మారతారు. ఈ చందనపు పూత కేవలం ఒక్కసారి మాత్రమే జరిగే క్రతువు కాదు. సంవత్సరానికి 4 సార్లు చొప్పున 3 మణుగులు చొప్పున స్వామివారికి చందనాన్ని సమర్పిస్తారు. అక్షయ తృతీయతో పాటుగా వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ పౌర్ణమి రోజుల్లో మరో 3 మణుగుల చొప్పున చందనాన్ని స్వామివారికి పూస్తారు. అలా స్వామివారికి కప్పిన 12 మణుగులు అంటే 500 కిలోల చందనాన్ని కూడా అక్షయ తృతీయ సందర్భంగా ఒలిచి భక్తులకు ప్రసాదంగా పంచిపెడతారు. ఆ తర్వాత ఈ వైశాఖ మాసంలో వచ్చే మరొక పుణ్యతిథి వైశాఖ శుక్ల పంచమి. ఇది ఆదిశంకరాచార్యుల వారి జయంతి. ఇప్పుడు ఆదిశంకరాచార్యుల వారి జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం. శంకరులు వైశాఖ శుద్ధ పంచమి తిథి రోజున శివుడి జన్మనక్షేత్రమైన ఆరుద్రలో జన్మించారు. యజుర్వేద శాఖకు, కృష్ణ యజుర్వేద శాఖకు అది కూడా చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ శివగురులకు కేరళలోని పూర్ణానది ఒడ్డున ఉన్న కాలడిలో ఆదిశంకరాచార్యుల వారు జన్మించారు. కాలడి ఇప్పటి త్రిచూర్కి కొద్ది మైళ్ళ దూరంలో ఉంది. ఆర్యమాంబ శివగురులు త్రిచూర్లోని వృషాచల పర్వతంపై ఉన్న శివుడిని ప్రార్థించగా ప్రసన్నుడైన పరమేశ్వరుడు పుత్ర సంతానాన్ని ప్రసాదించాడు. పార్వతీదేవి సుబ్రహ్మణ్య స్వామికి ఏ విధంగా జన్మ ఇచ్చిందో అదే విధంగా ఆర్యమాంబ శంకర్లకు జన్మనిచ్చిందని శంకర విజయం చెబుతోంది. సమకాలీన హిందూ మతం యొక్క ఆలోచన శైలిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆదిశంకరాచార్యులు. ఆదిశంకరులు, శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడి హిందూ మతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు, గురువు, మహాకవి ఈయన. శంకర్లు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం అని అంటారు. క్రీస్తు శకం 788-820 మధ్యకాలంలో శంకర్లు జీవించారని ఒక అంచనా. కానీ ఈ విషయమై ఇతర అభిప్రాయాలు కూడా ఉన్నాయి. శంకర్లు సాక్షాత్తు శివుని అవతారం అని నమ్మకం ఉంది. కంచిమఠం ప్రకారం శంకర్లు 2000 సంవత్సరాలకు పూర్వం అంటే క్రీస్తు పూర్వం 509వ సంవత్సరంలో జన్మించారు. శ్రౌత స్మార్త క్రియలను సుప్రతిష్టం చేసి వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి శివుడు స్వయంగా శంకర రూపంలో అవతరించారని చెప్తారు. శంకర్ల బాల్యంలోనే తండ్రి మరణించారు. ఆర్యమాంబ కుమారుడైన శంకర్ల పోషణ బాధ్యతలను ఆవిడే స్వయంగా స్వీకరించి శాస్త్రోక్తంగా ఉపనయనం జరిపిస్తారు. శంకర్లు ఏకసంతాగ్రాహి కావడంతో బాల్యంలోనే వేద విద్యలు సంస్కృతం అభ్యసించారు. బాల బ్రహ్మచారిగా శంకర్లు ఒకనాడు భిక్షాటన చేస్తూ ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భిక్ష అడిగారు. పేదరాలైన ఆ ఇల్లాలు ఉపవాసాన్ని విరమించడం కోసం ఉంచుకున్న ఉసిరికాయను దానం చేసింది. దానికి చలించిన శంకర్లు అసూగా కనకధారా స్తోత్రాన్ని చెప్పారు. కనకధారా స్తోత్రంతో పులకించిన శ్రీ మహాలక్ష్మీదేవి బంగారు ఉసిరికాయల వర్షాన్ని కురిపించింది. ఒకరోజు శంకర్ల తల్లి ఆర్యమాంబ పూర్ణానది వద్ద నుండి నీళ్లు తెచ్చుకుంటూ ఉండగా స్పృహ తప్పి పడిపోయింది. అప్పుడు శంకర్లు పూర్ణానదిని ప్రార్థించి ఆ నదిని ఇంటి వద్దకే తెప్పించారు. ఈ విధంగా నదీ ప్రవాహం తమ ఇంటి వద్దకు తెప్పించి తమ ఇంటి పక్క నుంచే ఆ నదిని పారేటట్టు చేయడంతో ఊరి ఆడవారందరికీ కూడా నీళ్లను తెచ్చుకునే ప్రక్రియ సులభతరం అవడంతో అందరూ కూడా శంకర్ని అమితంగా ప్రశంసించారు. ఇలా చేస్తూ ఉండగా శంకరాచార్యుల వారికి సన్యాస మతాన్ని స్వీకరించాలనే కోరిక కలిగి తల్లి అనుమతిని కోరారు. శంకర్లు సన్యాసం తీసుకుంటే తాను ఒంటరిది అయిపోతానన్న కారణంతో ఆవిడ అందుకు ఒప్పుకోలేదు. శంకర్లు ఒకరోజు పూర్ణానదిలో స్నానం చేస్తూ ఉండగా ఒక ముసలి పట్టుకుంది. సన్యాసం తీసుకోవడానికి అంగీకరించమని, ఆ విధంగా మరణించే సమయంలో అయినా తాను సన్యాసిగా ఉంటానని శంకర్లు తల్లిని కోరారు. దానికి అంగీకరించింది ఆర్యమాంబ. దాన్ని ఆతురన్యాసం అని అంటారు. సన్యాసిగా మారే మంత్రాలు జపిస్తూ ఉండగానే ఆశ్చర్యంగా మొసలి శంకర్లను వదిలివేసింది. శంకర్లు గురువు కోసం అన్వేషణ చేస్తూ ఉత్తర భారత యాత్ర చేసే సమయంలో తల్లి అనుమతి కోరుతూ ప్రాతకాలం రాత్రి సంధ్యా సమయాలలో ఏ సమయంలో ఎప్పుడైనా సరే నీవు నన్ను తలుచుకోగానే నీ దగ్గరకు వస్తానని తల్లి ఆర్యమాంబకు మాట ఇచ్చారు. ఆ విధంగానే తల్లి అంతిమ సమయంలో వచ్చి అంతిమ సంస్కారాలు చేస్తానని కూడా చెప్పి తల్లి దగ్గర అంగీకారం తీసుకొని శంకర్లు కాలినడకన గురువు కోసం అన్వేషిస్తూ నర్మదార్ నది దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇవి ఫ్రెండ్స్ ఆది శంకరాచార్యుల వారికి సంబంధించిన కొన్ని విషయాలు. మరిన్ని వివరాలు తెలుసుకునే ముందర తరాలు అంతరాలు కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్ ఫ్రెండ్స్.
ఇదేనా తెలియ కానుక
ఈ మౌనం ఈ బిడియం ఇదేలే ఇదేలే మగువ కానుక ఈ మౌనం
ఇన్ని నాళ్ళ మనవల పులు వికసించుట ఇందుక ఇన్ని నాళ్ళ మనవల పులు వికసించుట ఇందుక
మమతలన్నీ తమకు తామే మమతలన్నీ తమకు తామే అల్లుకొనిడి మాలిక
ఈ మౌనం ఈ విజయం ఇదేనా ఇదేనా తెలియకనుక ఈ మౌనం
మాటలలో తెలుపలేదు మనసు మోగ కోరిక
కనులు కలసి అనువదించు ప్రణయ భావ గీతిక
మౌనం ఈ విడియం ఇదేలే
ప్రశాంతము దొరికినంత ఎడమో మా నీ వేడుక, ఏకాంతము దొరికినంత ఎడమో మా నీ వేడుక. కానుక
ఈ మౌనం,
ఓహో
ఈ విడియం, ఇదేలే ఇదేలే మగువ కానుక.
హాయ్, నేను మీ కౌసల్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ప్రతి ఆదివారం ఉదయం మీలో కొత్త ఉత్సాహాన్ని నింపే మంత్రం, మేటి పాటలతో అనేక మంది కళాకారుల సందడితో మిమ్మల్ని అలరించే మంత్రం, లైవ్ షోతో మీ లైఫ్ను మోటివేట్ చేసే గొప్ప మంత్రం మార్నింగ్ మంత్ర, మీ ఆర్జే బాబు బంగారంతో భారత కాలమాన ప్రకారం ప్రతి ఆదివారం ఉదయం 8 నుంచి 9 గంటల వరకు మీ మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా రేడియోలో వినండి, వినిపించండి, వింటూనే ఉండండి.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో us on twitter.com/mindmedia. Subscribe to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
Mind Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునః స్వాగతం ఫ్రెండ్స్. నర్మదా నది ఒడ్డున గౌడపాదుల శిష్యులు అయినటువంటి గోవింద భగవత్పాదులు ఉండే గుహ దర్శనం శంకరాచార్యుల వారికి లభించింది. వ్యాస మహర్షి కుమారులైన సుకుని శిష్యులు గౌడపాదులు వారు. ఆయన నివసించే గుహను చూసిన వెంటనే శంకరునికి అడవుల నుండి నడిచి వచ్చిన అలసటంతా ఒక్కసారిగా తీరిపోయి గోవింద భగవత్పాదులకు నమస్కారం అని స్తోత్రం చేయగా, గోవింద భగవత్పాదులు ఎవరు నువ్వు అని అడిగారు. శంకరులు, నేను నింగిని కాదు, భూమిని కాదు, నీటిని కాదు, అగ్నిని కాదు, గాలిని కాదు, ఎటువంటి గుణాలు లేనివాడిని, ఇంద్రియాలు కానీ వేరే చిత్తం కానీ లేనివాడిని, నేను విభజన లేని జ్ఞానసారాన్ని, అటువంటి అద్వైత సంబంధమైన మాటలు పలికిన శంకరులను గోవింద భగవత్పాదులు జ్ఞాన సమాధి నుండి చూసి అతను ఎవరు అనేది గ్రహించుకున్నారు. శంకరులు మొట్టమొదటిసారిగా గోవింద భగవత్పాదులకు పాదపూజ చేశారు. గురువులకు పాదపూజ చేసే ఈ సంప్రదాయం పరంపరగా నేటికీ వస్తోంది. గురుసేవతోనే జ్ఞానార్జన జరుగుతుందని శంకరులు సర్వప్రపంచానికి చాటి చెప్పారు. గోవింద భగవత్పాదులు శంకర్లను బ్రహ్మజ్ఞానాన్ని, ఉపనిషత్తుల సారాన్ని 4 మహావాక్యాలుగా బోధించారు. ఒకరోజు నర్మదానదికి వరదలు వచ్చి పొంగి పొర్లుతూ గోవింద పాదుల తపస్సుకు భంగం కలిగించబోతూ ఉండగా శంకర్లు తన ఓంకార శక్తితో నదిని నిరోధించారు. గోవింద పాదుల దగ్గర విద్యను అభ్యసించిన తరువాత గురువాజ్ఞతో బ్రహ్మసూత్రాలకు భాషలు రాయడం కోసం పండితులకు నిలయమైన వారణాసి చేరుకున్నారు. పవిత్ర గంగానదిలో పుణ్యస్నానం చేసి విశ్వేశ్వరుడి సన్నిధిలో కొంతకాలం గడిపారు. వేద సూక్ష్మాలు శంకర్లకు వారణాసిలో బాగా అవగతం అయ్యాయి. శంకర్ల కాశీ ప్రయాణంలో ఒక బ్రహ్మచారి అయిన వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చి, నేను బ్రాహ్మణుడిని, నా పేరు సనందుడు, నాది చోళదేశం, మహాత్ములను దర్శించి జ్ఞానాన్ని ఆర్జించాలని వచ్చాను, మీ దగ్గర శిష్యుడిగా ఉండే వరం ప్రసాదించమని వేడుకున్నాడు. ఆ విధంగా శంకర్లకు అత్యంత ఆత్మీయుడిగా మారడంతో మిగిలిన శిష్యులకు కొద్దిగా అసూయ కలిగింది. ఇది గమనించిన శంకర్లు వారిలో ఉన్న అసూయను పారద్రోలాలని నిర్ణయించుకొని ఒకరోజు గంగానదికి అవతల ఉన్న సదానందుడిని రమ్మని పిలిచారు. వెంటనే సదానందుడు నది మీద నడుచుకుంటూ యువతల పక్కకి వచ్చాడు. నది మీద సదానందుడు అడుగు తీసి అడుగు వేసిన చోట్ల అతను మునిగిపోకుండా పద్మాలు వచ్చాయి. అది చూసిన సాటి శిష్యులు సదానందుడిపై అసూయ పడినందుకు సిగ్గుపడ్డారు. అప్పటి నుండి సదానందుడు పద్మపాదుడు అనే పేరుతో పిలువబడసాగాడు. పద్మపాదుడికి సంబంధించిన మరొక కథ కూడా ప్రచారంలో ఉంది. శంకర్లు శ్రీశైల పరిసరాల్లో చాలా కాలం తపస్సు చేశారు. శంకర్లు తపస్సు చేసుకుంటూ ఉండగా పరిసరాల్లో హిందూ ధర్మ ప్రచారం చేస్తున్న కాలంలో శంకరుడు చేసే కార్యాలు నచ్చని కొందరు ఆయనని అంతమొందించాలనే ప్రయత్నంలో ఆ పరిసరాల్లో బీభత్సం సృష్టిస్తున్న ఒక పెద్ద దొంగల ముఠా నాయకుడిని రెచ్చగొట్టి కొంత ధనం ఇచ్చి పంపించారు. ఆ నాయకుడు పెద్ద కత్తితో మాటివేసి తపస్సు చేసుకుంటున్న శంకర్ల వెనుకగా ఒక వేటుతో తల ఎగరగొట్టే ప్రయత్నంలో ముందుకి ఉరికాడు. ఆ సమయంలో పద్మపాదుడు మల్లికార్జునుని దేవాలయంలో ఈశ్వరుణ్ణి ధ్యానిస్తూ కూర్చొని ఉన్నాడు. ఈశ్వరుణ్ణే మనసులో ఉంచి ధ్యానం చేస్తున్న అతనికి హఠాత్తుగా శంకర్లని చంపుతున్న దృశ్యం కనిపించింది. వెంటనే అతడు మహా ఉగ్రుడై శ్రీ లక్ష్మీనరసింహుణ్ణి వేడుకోవడం ప్రారంభించాడు. అంతే, ఎటువైపు నుండి వచ్చిందో ఒక సింహం దాడి చేసిన దొంగల ముఠా నాయకుడి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చీల్చి ఎలా వచ్చిందో అలాగే మాయమైపోయింది. తరువాత మిగిలిన శిష్యులకు ఈ విషయం తెలిసి పద్మపాదుడి శక్తికి అతనికి శ్రీ శంకర్లయందున్న భక్తికి అభినందించారు. ఒకరోజు మధ్యాహ్నం కాలకృత్యాలు తీర్చుకోవడానికి గంగానది వైపు వెళుతుండగా మధ్యలో 4 కుక్కలతో ఒక చండాలుడు దారిలో అడ్డుపడ్డాడు. అప్పుడు శంకర్లు ఆయన శిష్యులు పక్కకు తప్పుకోమని ఆ చండాలుణ్ణి కోరగా అతడు ఈ విధంగా అడిగాడు. సర్వానికి మూలమైన అన్నం నుండి నిర్మితమైన ఈ శరీరం చండాలుల్లోనైనా బ్రాహ్మణుల్లోనైనా ఒకే విధంగా పనిచేస్తుంది. మీరు అడ్డు తప్పుకోమన్నది కనిపిస్తున్న ఈ శరీరాన లేక లోపల ఉన్న నా ఆత్మన? ఆ విధంగా అయితే అది ద్వంద్వం అవుతుంది, కానీ అద్వైతం కాదు. ఈ మాటలు విన్న వెంటనే శంకర్లు అంతరార్థం గ్రహించి సాక్షాత్తు పరమశివుడే 4 వేదాలతో శునకాల రూపంలో 4 వేదాలను తీసుకొని వచ్చాడని గ్రహించి మహాదేవుణ్ణి మనీషా పంచకం అనే 5 శ్లోకాలతో స్తోత్రం చేశాడు. శంకర్లకు పరమశివుడు తర్వాతి కర్తవ్యాన్ని వివరించి అదృశ్యమయ్యాడు. వేదవ్యాసుడు క్రమబద్ధీకరించిన 4 వేదాలకు అనుసంధానంగా ఉండే బ్రహ్మసూత్రాలకు భాష్యాలు రాయాలి. ఆ భాష్యాలు అప్పటి వరకు బ్రహ్మసూత్రాలకు ఉన్న తప్పుడు అర్థాలను సరిదిద్దేలా ఉండాలి. వాటిని ఇంద్రుడు కూడా పొగిడేలా ఉండాలి. తరువాత ఆ సిద్ధాంతం వ్యాప్తికి సంరక్షణకు దేశం నలుమూలలకు శిష్యుల్ని పంపించాలి. కర్తవ్యాన్ని బోధించిన పరమశివుడు ఆ పనులు అయిన తర్వాత నన్ను చేరుకుంటావు అని చెప్పి అంతర్ధానం అయ్యాడు. శివుడి కర్తవ్య బోధనకు శంకర్లు గంగానదిలో స్నానం చేసి కాశీ నుండి బదిరికి బయలుదేరాడు. బదిరిలో ఉన్న పండిత గోష్ఠులతో పాల్గొంటూ 12 వయసులో బ్రహ్మసూత్రాలకు భాష్యాలు రాశారు. వారణాసిలో ఉన్నప్పుడే ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు భాష్యాలు రాశారు. దీన్నే ప్రస్థానత్రయం అని అంటారు. తరువాత శంకరులతో విభేదించిన వారికి కూడా ఇవి మౌలిక వ్యాఖ్యా గ్రంథాలుగా ఉపయోగపడ్డాయి. తరువాత బదిరి నుండి కాశీకి వెళ్ళి ఆ భాష్యాల సారమైన అద్వైతాన్ని శిష్యులకు బోధించడం ప్రారంభించారు. శంకర్లు సనత్ సుజాతీయం, నృసింహ తపాణి, విష్ణు సహస్రనామ స్తోత్రం, లలితా త్రిశతులకు కూడా భాష్యాలు రాశారు. ఒకరోజు శంకర్లు గంగానది ఒడ్డున శిష్యులకు తాను చేసే ప్రవచనం ముగించి వెళుతుండగా వేదవ్యాసుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో అక్కడికి వచ్చాడు. శంకర్లు రాసిన భాష్యాల మీద చర్చకు దిగాడు. 8 రోజుల పాటు చర్చ జరిగిన తర్వాత ఆ వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో వచ్చింది సాక్షాత్తు వ్యాస భగవానుడే అని పద్మపాదుడు గ్రహించి ఆ విషయం శంకర్లకు తెలుపగా శంకర్లు వ్యాసునికి సాష్టాంగ ప్రమాణం చేసి తన భాష్యాలపై ఆయన అభిప్రాయం కోరగా వ్యాసుడు సంతోషించి బ్రహ్మసూత్రాల అసలు అర్థాన్ని గ్రహించింది శంకర్లు మాత్రమే అని ప్రశంసించాడు. వేదవ్యాసుడు వెళ్ళిపోతూ ఉండడం చూసి శంకర్లు, నేను చేయవలసిన పని అయిపోయింది, నాకు ఈ శరీరం నుండి విముక్తిని ప్రసాదించమని వేడుకొన్నాడు. అప్పుడు వ్యాసుడు, లేదు, అప్పుడే నీవు జీవితాన్ని చాలించరాదు. ధర్మ వ్యతిరేకులు అనేక మందిని ఎదుర్కోవలసిన అవసరం ఉంది. లేకపోతే నీ కారణంగా రూపుదిద్దుకొని ఇంకా శైశవ దశలోనే ఉన్న ఆధ్యాత్మిక స్వేచ్ఛానురక్తి అర్థాంతరంగా అంతరించే ప్రమాదం ఉంది. నీ భాష్యాలను చదవగా కలిగిన ఆనందంలో నీకు వరాన్ని ఇవ్వాలని అనిపిస్తోంది. బ్రహ్మ నీకు ఇచ్చిన 8 సంవత్సరాల ఆయుర్దాయానికి అగస్త్యాది మునుల అనుగ్రహంతో మరో 8 ఏళ్ళు తోడైంది. పరమశివుని కృపచేత నీకు మరొక 16 ఏళ్ల ఆయుష్ లభించుకాక అని దీవించి అంతర్ధానం అయ్యాడు. శంకరుడు దేశం 4 మూలల్లో 4 మఠాలను స్థాపించాడు. వీటిని చతుర్మఠాలని, మఠాంనాయాలని పిలుస్తారు. చతుర్మఠాల స్థాపన శంకర్ని వ్యవస్థా నైపుణ్యానికి, కార్యనిర్వహణ దక్షతకు తార్కాణం. అవి హిందూ ధర్మాన్ని పునరుజ్జీవింపచేయడానికి, సుస్థిరం చేయడానికి, వ్యాప్తి చేయడానికి కేంద్రాలుగా పనిచేసే ఈ 4 మఠాల నిర్వహణ క్రమం అప్పటి నుండి నేటి వరకు అవిచ్ఛిన్నంగా సాగుతూ వస్తున్నదంటే శంకరుడు ఎంత పటిష్టంగా నిర్మించారో తెలుస్తోంది. శృంగేరి, ద్వారకా, పూరి, జ్యోతిర్మఠం శంకర్ల సిద్ధాంతానికి, హిందూ ధర్మానికి 4 దిక్కుల దీపస్తంభాలుగా పనిచేశాయి. శంకర్లు మఠ నిర్వహణ కొరకు నియమించబడే సన్యాసుల నామాంతరం యోగపట్టము అనే దాన్ని ప్రవేశపెట్టాడు. హిందూ ధర్మ ప్రకారం సన్యాసం తీసుకున్న వ్యక్తి యొక్క పాత పేరు తీసేసి సన్యాసి అని సూచించే కొత్త పేరును తీసుకుంటాడు. అటువంటి ప్రత్యేకమైన నామాన్ని యోగపట్టము అని అంటారు. అటువంటి 10 పేర్లను శంకర్లు నిర్దేశించాడు. అవి తీర్థ, ఆశ్రమ, వన, గిరి, అరణ్య, పర్వత, సాగర, సరస్వతి, భారతి, పురి అనేవి. శంకర్ల మనోగతం బౌద్ధమతం ప్రభావం వల్ల క్షీణించిన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించడం. అయితే ఈ ప్రక్రియలో భౌతికంగా ఏ విధమైన బలప్రయోగం జరగలేదు. దేశాల్లో పండితుల్ని తన వాదనలో నెగ్గి వారిని ఒప్పించి శంకర్లు తన సిద్ధాంతాన్ని వారిచే మెప్పించాడు. ఆదిశంకరుడు వివిధ శాఖలకు చెందిన పండితులను ఓడించి వారిచే తన సిద్ధాంతాన్ని ఒప్పించాడు. భగవంతుడిని నమ్మే వారందరినీ షణ్మత వ్యవస్థలోకి ఏకీకృతుల్ని చేశాడు. వేదాలకు తరిగిన గౌరవాన్ని తిరిగి సాధించి హిందువుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచాడు. దేశమంతటా తిరిగి వేద వేదాంగాలను ప్రచారం చేశాడు. కేవలం 32 సంవత్సరాలు జీవించిన శంకర్ని ప్రభావం హిందూ మతంపై అనన్య సామాన్యమైనది. నేటికి సంతులు, స్మార్తులు శంకర్లు నెలకొల్పిన సంప్రదాయాలను ఆచరిస్తారు. శంకర్లు గణేశ పంచరత్న స్తోత్రం, భజగోవిందం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, కనకధార స్తోత్రం, శివానంద లహరి, సౌందర్య లహరి వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్థనా స్తోత్రాలుగా ఈనాటికి ఉపయోగపడుతున్నాయి. ఇవి ఫ్రెండ్స్ ఆదిశంకరాచార్యుల వారి జీవిత చరిత్రకు సంబంధించిన అంశాలు. తరాలు అంతరాలు కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుని మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్.
ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. పించే వలపుల వీణ, జీవితమే పండించే నవ్వుల వాన. కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపిల్చే ఇల్లాలి ఆదరణ కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపిచే ఇల్లాలి ఆదరణ మగువేగా మగవానికి మధుర భావన ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి సంతసింతగా పది మందిని ఆదరించు కల్పవల్లిగా సేవలతో అత్త మామ సంతసింతగా పది మందిని ఆదరించు కల్పవల్లిగా తనయుని వీరునిగా పెంచే తల్లిగా సతియే గృహసీమనుగా చే దేవతగా తనయుని వీరునిగా పెంచే తల్లిగా సతియే గృహసీమనుగా చే దేవతగా సృష్టించెను ఆ దేవుడు తన కుమారుగా ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి.
అందరికీ నమస్కారం, నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
పద కవిత పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు ఎన్నో గొప్ప కీర్తనలను తెలుగువారికి అందించారు. ఈ కీర్తనలు ఆధ్యాత్మికత, తాత్వికత, భక్తి, శృంగారం, వైరాగ్యం మొదలైన భావనలు పొదిగిన అమూల్య రత్నాలు. అన్నమయ్య కీర్తనలకు శ్రీ తాడేపల్లి పతంజలి గారు అందించిన వివరణలను అన్నమయ్య అన్నమాట అన్న కార్యక్రమంలో మీ భావరాజు పద్మిని స్వరంలో వినండి. భారత కాలమానం ప్రకారం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3:30 to 4:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమం తప్పక వింటారు కదూ. వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్రొస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునః స్వాగతం ఫ్రెండ్స్. ఆదిశంకరాచార్యుల వారి జయంతి తర్వాత మనం ఈ వైశాఖ మాసంలో చెప్పుకోదగ్గ మరో పుణ్యతిథి అదే రోజున వచ్చే రామానుజ జయంతి. ఈ రామానుజాచార్యుల వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాము. క్రీస్తుశకం 1017 April 13 మద్రాసు పట్టణానికి 30 మైళ్ళ దూరంలో ఉన్న శ్రీ పెరంబుదూరులో కేశవ స్వామియాజీ దీక్షితార్ కాంతిమతి అనే పుణ్యదంపతులకు ఈయన జన్మించారు. సోమయాజీ దీక్షితార్ కాంతిమతులకు ఎంతకాలానికి సంతానం కలగకపోవడంతో వీరిద్దరూ కలిసి తిరుళ్ళిక్కేణి ఒడ్డున ఉన్న పార్థసారథి స్వామి దేవాలయంలో యజ్ఞాల ద్వారా ఆ స్వామిని మెప్పించి సంతానం పొందే ఉద్దేశంతో శ్రీ పెరుంబుదూరును వదిలి వెళ్లారు. ఆ స్వామి అనుగ్రహం వల్ల వీరికి 1 సంవత్సరం తర్వాత జన్మించిన శిశువే రామానుజాచార్యుడు. శిశువు యొక్క జనన రాశి దశరథపుత్రులైన లక్ష్మణ శత్రుఘ్నుల జన్మరాశులతో సరితూగడంతో శిశువు మేనమామ పెరియార్ తిరుమల నంబి ఆ శిశువుని ఆదిశేష అవతారం అని భావించి ఇళయ పెరుమాళ్ అనే పేరును నిర్ధారించాడు. శిశువు శరీరంపై ఉన్న కొన్ని పవిత్రమైన గుర్తులను గమనించిన పెరియ తిరుమల నంబికి నమ్మాళ్వారు తన తిరువోయి మోళ్ళి అనే గ్రంథంలో పేర్కొన్న శ్రీవైష్ణవ సాంప్రదాయ అభివృద్ధికి పాటుపడగల గొప్ప సన్యాసి గురువు ఈ శిశువే అన్న నమ్మకం కుదిరింది. ఇళయ పెరుమాళ్ కాలాంతరంలో రామానుజుడిగా మారాడు. రామానుజాచార్య విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త, ఆస్తిక హేతువాది, యోగి. రామానుజాచార్యులు త్రిమతాచార్యుల్లో ద్వితీయుడు. కర్తవ్య దీక్షలో ప్రదర్శించాల్సిన ధైర్యానికి, దేవునిపై చూపించవలసిన అనన్య సామాన్యమైన నమ్మకానికి, సాటిలేని భక్తికి రామానుజాచార్యుల జీవితం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇళయ పెరుమాళ్ చిన్నతనంలో కంచిపూర్ణుడు అనే భక్తుడు రోజు కాంజీవరం అంటే ఇప్పటి కంచి నుండి శ్రీ పెరుంబుదూరు మీదుగా పూణం మెల్లె అనే గ్రామంలో ఉన్న దేవాలయానికి పూజ కోసం వెళ్ళేవాడు. కంచిపూర్ణుడి శ్రద్ధాభక్తులు ఇళయ పెరుమాళ్ను ఎంతగానో ఆకర్షించాయి. ఒకరోజు పూజ పూర్తి చేసుకొని వెనుదిరిగిన కాంచిపూర్ణుడిని ఇళయ పెరుమాళ్ తన ఇంటికి తీసుకొని వెళ్ళి భోజనం పెట్టాడు. కాంచిపూర్ణుడి భోజనం పూర్తయిన తర్వాత అతడి కాళ్ళు వత్తడానికి ఉద్యుక్తుడయ్యాడు. కానీ కాంచిపూర్ణుడు దీనికి అంగీకరించలేదు. తత్తరపాటుతో వెనక్కి తగ్గి ఉత్తమ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఇళయ పెరుమాళ్ సేవలను నిరాకరించాడు. భగవంతునిపై ఉన్న అతడి భక్తి శ్రద్ధలు కేవలం అలంకారప్రాయమైన జంచాని కంటే ఉన్నతమైనవి. అందుచేత కాంచిపూర్ణుడు తనకు గురువుతో సమానమని వాదించి ఇళయ పెరుమాళ్ అతన్ని ఆకట్టుకోవడంతో అప్పటి నుండి వారిరువురి మధ్య గౌరవ మర్యాదలు, ప్రేమ ఏర్పడ్డాయి. భక్తిలోని మొదటి పాఠాలు కాంచిపూర్ణుడి దగ్గర నుండే ఇళయ పెరుమాళ్ అభ్యసించాడు. ఇళయ పెరుమాళ్కు 16వ ఏట రక్షమాంబ అంటే అప్పటి పేరు తంజమ్మాళ్, ఆ తర్వాత ఆవిడ రక్షమాంబగా పిలువబడ్డారు. ఆవిడతో వివాహం జరిగింది. వివాహం తర్వాత తండ్రి కేశవ స్వామియాజి చనిపోవడంతో కుటుంబ సమేతంగా కాంచీనగరానికి చేరుకున్నాడు. నాటికి కంచిలో పేరు పొందిన ఆచార్య యాదవ్ ప్రకాష్ దగ్గర విద్యాభ్యాసం చేయడం ప్రారంభించాడు. తన భార్య అతిథులను గౌరవించకపోవడం, కులభేదాలు పాటించడం నచ్చని రామానుజులు ఆమెను పుట్టింటికి వెళ్ళిపోమని ఆదేశించి తాను సన్యాసం స్వీకరించి యతిరాజుగా ప్రసిద్ధులయ్యారు. యాదవ ప్రకాశుడు అద్వైతం, భేదాభేద వేదాంతాలలో పాండిత్యాన్ని గడించి అనేక మంది శిష్యులను ఆకర్షించి వారికి విద్యాబుద్ధులు చెబుతూ ఉండేవాడు. ఇళయ పెరుమాళ్ వంటి అసామాన్య ప్రతిభ గల శిష్యుడు తనకు దొరికినందుకు యాదవ ప్రకాశుడు పరమానంద భరితుడయ్యి అనతి కాలంలోనే ఇళయ పెరుమాళ్ భక్తిపరమైన ఆలోచన విధానాన్ని గమనించాడు. యాదవ ప్రకాశుడి ఉపనిషాద్ వ్యాఖ్యలు ఆకర్మికము, అనాసికములుగా ఉండటం ఇళయ పెరుమాళ్ను బాధించేది. దాని కారణంగా ఇళయ పెరుమాళ్ తరచూ తన గురువైన యాదవ ప్రకాశుడితో వాగ్వాదానికి దిగేవాడు. ఒకరోజు చాందోగ్యోపనిషత్తుపై ఆదిశంకరుని వ్యాఖ్యానంలో కప్యాసం పుండరీకమేవమ క్షుని అనే వ్యాఖ్యానికి ఆదిశంకరుడు ఎర్రైన కోటి పిరుదులను కలిగిన కమలాల వంటి కన్నులు గలవాడి అని అనువదించినట్టుగా యాదవ ప్రకాశుడు తన శిష్యులకు చెప్పడం విని తన కన్నులలో ధారగా నీరు కారసాగింది. యాదవ ప్రకాశుడు కారణం అడగగా అది సరి అయిన వ్యాఖ్య కాదని బదులిచ్చాడు. ఆగ్రహం చెందిన యాదవ ప్రకాశుడు వేరొక వ్యాఖ్యను చేయమని ఏళన చేశాడు. దానికి ఇళయ పెరుమాళ్ కప్యాసం అనే పదానికి కం జాలం పిబతి ఇతి కపిహి అంటే నీటిని గ్రహించువాడు అనగా సూర్యుడు అని నూతనార్థాన్ని చెప్పి కప్యాసం పుండరీకమేవ మక్షిణి అనే వాక్యాన్ని నీటిని గ్రహించిన సూర్యుని కిరణాలతో పుష్పించిన కమలాల వంటి కన్నులు గలవాడు అని భావాధిక్యతను అస్థికత్వాన్ని ఊటంకించే అర్థాన్ని చెప్పాడు. మళ్ళీ ఒకసారి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే మహావాక్యంపై జరుగుతున్న వాదంలో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ యొక్క గుణాలని అవే బ్రహ్మ కాదని యాదవ ప్రకాశుడితో వాదించాడు. ఈ వాదోపవాదాలలో ఇళయ పెరుమాళ్ పాండిత్యం, అస్థికత్వంతో కూడిన ఆర్ద్రతాభావం మరియు భక్తిపూరితమైన వ్యాఖ్యానం యాదవ ప్రకాశుడికి కంటగింపు కాసాగింది. అహంకారపూరితమైన మనస్సుతో ఈర్ష్యతో యాదవ ప్రకాశుడు ఇళయ పెరుమాళ్ను హతమార్చడానికి పన్నాగం పన్నాడు. గోవిందుడు అనే శిష్యుని ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న ఇళయ పెరుమాళ్ చాకచక్యంగా సమయానికి తప్పించుకున్నాడు. సాంప్రదాయిక గ్రంథాల ప్రకారం ఈ సమయంలో కంచిలో వెలిసిన వరదరాజస్వామి దంపతులు మారువేషంలో వచ్చి ఇళయ పెరుమాళ్కు కంచి దారి చూపించి అతన్ని రక్షించారు అని తెలుస్తుంది. తరువాత కొంతకాలానికి ఇళయ పెరుమాళ్ వాదనలను అంగీకరించలేని యాదవ ప్రకాశుడు ఇళయ పెరుమాళ్ను తన శిష్యరికం నుండి విముక్తుణ్ణి చేశాడు. ఏమైనప్పటికీ బ్రహ్మసూత్రాలను, ఉపనిషత్తులను, పురాణ గ్రంథాలను ఎంత తప్పుగా వ్యాఖ్యానిస్తున్నారో తెలుసుకోవడానికి యాదవ ప్రకాశుడు శిష్యరికం ఎంతగానో దోహదపడింది అనడంలో అతిశయోక్తి లేదు. వేదాంతానికి కొత్త అర్థం చెప్పవలసిన సమయం ఆసన్నమైనదని నిర్ణయించుకోవడానికి ఇళయ పెరుమాళ్కు యాదవ ప్రకాశుడి శిష్యరికం సహకరించింది. ఆళవందార్ అనే పేరుతో ప్రసిద్ధుడైన యమునాచార్యుడు వైష్ణవ సాంప్రదాయంలో పేరుగాంచిన గురువు. ఆళవందార్ తిరుచిరాపల్లి అనేటి తిరుచి జిల్లాలోని శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి దేవస్థానంలో తన సేవలను అందించేవారు. యాదవ ప్రకాశుడి శిష్యరికంలో ఉన్న ఇళయ పెరుమాళ్ గొప్పతనాన్ని, తెలివితేటలను, భక్తిపరమైన వ్యాఖ్యలను చూసి అతడిని తన శిష్యుడిగా చేసుకోవాలని ప్రయత్నించాడు. దీనికోసం ఇళయ పెరుమాళ్ను కలుసుకోవాలని ఆళవందార్ కాంచీపురాన్ని సందర్శించాడు కూడా. కానీ కారణాంతరాల వల్ల ఇళయ పెరుమాళ్ను కలవలేక నిరాశతో వెనుతిరిగాడు. యాదవ ప్రకాశుడు తన శిష్యరికం నుండి తొలగించిన విషయం తెలుసుకొని అతడిని తన శిష్యుడిగా చేసుకోవాలనే ఉద్దేశాన్ని మహాపూర్ణుడు అనే శిష్యుని ద్వారా తెలియచేశాడు. మహాపూర్ణుడు ఇళయ పెరుమాళ్ను కలుసుకొని శ్రీరంగం తీసుకువచ్చే సమయానికే యమునాచార్యుడు తన ఆఖరి శ్వాసను విడిచిపెట్టాడు. భౌతిక కాయం అంత్యక్రియలకు సిద్ధపరచబడి ఉంది. కానీ ఆయన కుడి చేతి మూడు వేళ్లు ముడుచుకొని ఉండడం ఇళయ పెరుమాళ్ గమనించాడు. ఆ మూడు వేళ్లు తాను చేయవలసిన మూడు పనులకు సంకేతమని భావించిన ఇళయ పెరుమాళ్ ఈ విధంగా మూడు శపథాలను చేశాడు. వైష్ణవ సాంప్రదాయాలకు సంకేతమైన పంచ సంస్కార కర్మ, నాలాయిర దివ్య ప్రబంధ శరణాగతితో కూడిన మత ప్రతిపాదన మరియు ప్రచారం అనే మూడు కర్తవ్యాలను విధి తప్పక నిర్వర్తించాలి. ఇది మొదటిదైతే ఇక రెండోది వేదాంతానికి మూలస్తంభాల వంటి వేదాంత సూత్రాలకు సరికొత్త వ్యాఖ్యానం చేయాలి, రాయాలి అని రెండవది ప్రతిజ్ఞ చేశారు. ఇక మూడవది భాగవత విష్ణు పురాణాలను రచించిన వేదవ్యాసం పరాశర మునులతో అంశతో జన్మించిన ఇద్దరు శిశువులను గుర్తించి వారికి ఆ నామధేయాలను ప్రసాదించి వ్యాస పరాశరులకు నివాళులు అర్పించడం, ఇది మూడవది. రామానుజుల విస్తృత పర్యటనలు, వాద ప్రతివాదాలు చేస్తూ విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని బలంగా ప్రతిపాదించడం, పలు ఆలయాలలో మూర్తులను విష్ణు సంబంధమైన విగ్రహాలుగా నిరూపించడం, ఎన్నో ఆలయాలకు సుస్పష్టమైన ఆగమ విధానాలను, పరిపాలనా పద్ధతులను ఏర్పరచడం చేశారు. ఇవి ఫ్రెండ్స్ రామానుజుల వారి జీవిత చరిత్రకి సంబంధించిన కొన్ని అంశాలు. మరికొన్ని అంశాలను వచ్చే వారం తరాలు అంతరాలు కార్యక్రమంలో తెలుసుకుందాము. అంతవరకు సెలవు, మరి ఆల్వేస్ స్టే ట్యూన్డ్ టు మైండ్ మీడియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే గిరిజా గారి తరాలు అంతరాలు కార్యక్రమం జూన్ 6, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్, The views, comments, and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.